ఇప్పుడు మీకోసం మైండ్ మీడియా సమర్పించు స్వరమాలిక కార్యక్రమం నవంబర్ 25, 2017 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
The views, comments and conclusions in the following program, either expressed or implied, are those of the hosts and not necessarily the beliefs of MindMedia. All the material presented by the hosts is warranted by the hosts that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the hosts may express their views, which may be slightly or extremely biased and hence listeners' discretion is advised.
అందరికీ నమస్కారం. నేను మీ అంజన సౌమ్య. మీరు వింటున్నారు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం
స్వరమాలిక. అమెరికా నుండి వింటున్నారు. ఏ దేశమేగినా ఎందుకాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని. ఏ చోట ఉన్నా భారతదేశ ఔన్నత్యాన్ని కొనియాడుతూ సృజనాత్మక సాహిత్యాన్ని, అనువాదాలు, సంగీతం, సినిమా, భక్తి, సైన్స్, హెల్త్, క్రీడలు, ముఖ్యమైన సమాచారాలపై చర్చలు, ముఖాముఖి ఇంటర్వ్యూలు, మంచి సంగతులు, ఇలా ఎన్నో విషయాలను మీకు అందిస్తూ మీ అనుదిన జీవితాల్లో బంధమయ్యే మా స్వరం స్వరమాలిక. స్వరమాలిక కార్యక్రమాలు మీరు వింటున్నారు ప్రతి శుక్ర శనివారాలు 2:30 నుండి 3:30 వరకు భారత కాలమాన ప్రకారం, అలాగే అమెరికా ఈస్టర్న్ స్టాండర్డ్ టైం ప్రకారం. స్వరమాలిక కార్యక్రమాలను మీకు అందిస్తున్నది మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా భారతీయ స్వరం. ప్లీజ్ స్టే ట్యూన్డ్. మీ శ్రీ సత్య గౌతమి. వింటూ ఉండండి స్వరమాలిక. ఎల్లప్పుడూ క్రొత్త విషయాలతో అమెరికా నుండి భారతీయ స్వరం. మార్గశిర మాస ప్రియులందరికీ స్వరమాలిక తరపున నమస్కారం. మొన్నటిదాకా కార్తీక మాస హడావిడి, ఇప్పుడు వెంటనే మార్గశిర మాస హడావిడి. ఈ మార్గశిర మాసంలో శ్రీ మహాలక్ష్మీదేవికి వివిధ రకాలుగా పూజలు చేసి వారి కృపకు పాత్రలు కావాలని, మీ అందరకు అన్ని రకాల శుభాలు, మీరు కోరుకున్నవన్నీ జరిగి అన్ని రకాల శుభకార్యాలతో నిత్యం సంతోషంగా మీరు విలసిల్లాలని స్వరమాలిక తరపున, అలాగే ఈ కార్యక్రమాన్ని మీకు అందిస్తున్న మైండ్ మీడియా వారి తరపున కోరుకుంటున్నాను. ఈ కార్తీక మాసం ఎంత ఉత్కృష్టమైన మాసమో, ఈ మార్గశిర మాసం కూడా అంతటి ఉత్కృష్టమైన మాసం. ఈ మార్గశిర మాసం యొక్క విశిష్టతను మరికొన్ని విషయాల ద్వారా మనకు చెప్పడానికి శ్రీమతి కర్ర నాగలక్ష్మి గారు స్వరమాలకి విచ్చేశారు. ప్లీజ్ స్టే ట్యూన్డ్. మీకు కొద్దిసేపట్లో కర్ర నాగలక్ష్మి గారి మార్గశిర మాస విశేషాలు. మీ శ్రీ సత్య గౌతమి అమెరికా నుండి.
ఆఖరి వారం తల్లి కొంగును తన కొంగు కట్టుకుని తనతో కూడా తిప్పుకుంటూ పూజకు కూర్చోగా లక్ష్మీదేవి వెనుకకు తిరిగిపోతుంది. కూతురు కారణం అడుగ్గా లక్ష్మీదేవి కూతురుకు ఆమె చిన్నతనాన ఆమె తల్లి చేసిన అపచారం గుర్తు చేసి ఆమె చేసే పూజను తాను స్వీకరించనని చెప్తుంది. కూతురు పరిపరి విధాలుగా ఆమెను స్తుతించగా కరుణించిన కరుణామయి మార్గశిర మాసంలో చెయ్యకూడని పనులు చెప్పి పుష్యమాసంలో ఓ గురువారం పుట్టింటివారి భోగభాగ్యాల కొరకు ఆడపిల్లలు లక్ష్మీ పూజ చేసుకుని అమ్మవారికి పూర్ణం నైవేద్యంగా సమర్పిస్తే పుట్టింట ఎప్పుడూ లక్ష్మీ కటాక్షం ఉంటుందని సెలవిస్తుంది. పుష్యమాసం రాగానే కూతురు గురువారం నాడు యథావిధిగా లక్ష్మీ పూజ చేయగానే ఆమె పుట్టిల్లు ధనధాన్యాలతో నిండిపోతుంది. ఆనాటి నుండి తల్లి కూడా దురుసు ప్రవర్తనను మానుకొని వినయ విధేయతలతో ఉంటూ లక్ష్మీ పూజ యథావిధిగా చేసుకుంటూ లక్ష్మీ కటాక్షం పొందింది. అప్పటి నుంచి మహిళలు మార్గశిర మాసంలో అన్ని లక్ష్మీ వారాలు, లక్ష్మీదేవికి యథాశక్తి పూజ నైవేద్యాలు చేసుకుని పుష్యమాసంలో ఓ గురువారం పూజా నైవేద్యాలతో మార్గశిర లక్ష్మీ పూజ పూర్తి చేస్తారు. మన పొరుగు రాష్ట్రమైన ఒడిస్సాలో మార్గశిర లక్ష్మీవారాలు ఎలా జరుపుకుంటారో మరోమారు తెలుసుకుందాం. అంతవరకు మీ దగ్గర సెలవు తీసుకుంటూ కర్ర నాగలక్ష్మి.
విన్నారు కదా మార్గశిర మాస విశేషాలు? ఇలా మాసానికి ఒక విశిష్టత అండి. మనకు సాధ్యమైనంత వరకు మాసానికి ఒక విశిష్టతను ఇలా ఎప్పటికప్పుడు స్వరమాలికలో చెప్పుకుంటూ ఉందాం. థ్యాంక్ యూ నాగలక్ష్మి గారు, మీరు చాలా చక్కటి విశేషాలను వ్రత కథతో సహా చక్కగా వివరించారు. మీకు ధన్యవాదాలు.
నవంబర్ 25, 2017 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
Hi everyone, this is your playback singer Bhargavi Pillai and you're listening to Mind Media, the voice of India. Idi Bhartiya Swaram.
మడిసన్నా కాసంత కళా కోసం ఉండాలయ్యా. ఉత్తినే తింటుంటే మడిసికి గొడ్డుకి తేడా ఏంటుంటది
అంటారు మన రావు గోపాలరావు గారు. అట్టాగే పొద్దస్తమానం పని పని అంటా ఉంటే మన మైండ్ కూడా రోబో అయిపోద్ది కదండి. అందుకని వీలైతే నాలుగు జోకులు, కూసిని సినిమా విశేషాలు, వెరసి సరదా కబుర్లు ఇవన్నీ మోసుకొచ్చేస్తుంది మీ ఆర్జే అశ్విని పెమ్మరాజు సరదాగా కాసేపు అనే శీర్షికన. ప్రతిరోజు సాయంత్రం ఐఎస్టి 4:30 నుంచి 5 గంటల వరకు
వచ్చి ఒక్కసారి నాకు వినమను
సిద్ధమేన మరి.
అభిజిత్ పిఎస్ నాయర్ గారి వయలిన్ వాద్య సంగీతం 1 మినిట్ మ్యూజిక్ బైట్.
మైండ్ మీడియా ఫేస్బుక్ పేజ్. పుస్తకం పట్టుకుంటే నిద్ర వస్తుంది, ముఖ పుస్తకం పట్టుకుంటే వచ్చే నిద్ర కూడా ఎగిరిపోతుంది. ఫేస్బుక్ గోడెక్కి 4 లైకులు ఎనకేసుకునే ఈ ఫాస్ట్ యుగంలో ముఖం కడుక్కోకపోయినా ముఖ పుస్తకం చూడడం మాత్రం ఆపట్లేదు. ఇది వరకు వీధి అరుగు పిట్టగోడ మీద జనాలు కూడేవారు, మరి ఇప్పుడు అరుగులు అపార్ట్మెంట్లైతే ఫేస్బుక్ గోడైంది. అందుకే మా మైండ్ మీడియా కార్యక్రమాల వివరాలు, మా ఆర్కైవ్లు ఎప్పటికప్పుడు ఫేస్బుక్ వాళ్ళు తెలుసుకోవడానికి లైక్ అస్ ఆన్ facebook.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
ఇప్పుడు సి ఉమాదేవి గారు రచించిన కథ. ఈ కథ పేరు ప్రక్షాళన. చదువుతున్నది శ్రీ సత్య గౌతమి. ప్లీజ్ స్టే ట్యూన్డ్. అవంతి, నువ్వైనా చెప్పు. అమ్మాయి నీకు కాలేజీకి పంపలేము, ఏదో ప్రైవేటుగా రాసి తెచ్చుకోమని కావలసిన డిగ్రీలు ఖచ్చితంగా పలికాడు భార్గవ్. ఏ కాలంలో ఉన్నారు మీరు? ఏ కాలంలోనా? దౌర్భాగ్యం దాపరించిన కాలంలో, మన కర్మ కాలిన కాలంలో. భార్గవ్ మాటల్లోని నిరాశ నిస్పృహకు నిన్న జరిగిన సంఘటనే కారణమని తెలిసినా అందుకు కూతురిని బలి చేయడం ఎందుకో అవంతికి అర్థం కావడం లేదు. మీ మాటలు వింటే ఈషా బాధపడుతుంది. కూతురి మనసు పడుతున్న బాధ తల్లి ముఖంలో కారుమబ్బులా కమ్ముకుంటోంది. నేను చెప్పేది వింటారా లేదా? కాస్త విసుగు ధ్వనించింది భార్గవ గంతులు. సరే చెప్పండి, కానీ మన పాపన కష్టపెట్టే మాట కాకూడదు, దృఢంగా పలికింది ఆమె గొంతు. ఈషా నీకే కాదు, నాకు కూడా కూతురే కదా. బిడ్డ క్షేమం కోరి చెప్తున్నాను. మనం నివసించేదేమైనా పెద్ద నగరమా? మనల్ని ఎవరూ పట్టించుకోరు అని దురుపుకోవడానికి. పల్లెలు చిన్న చిన్న పట్టణాల్లో ఉన్నామంటే నలుగురిలో ఏం జరిగినా బురద మనపైనే పడుతుంది. అందుకని కాస్త నా మాట వినండి. మంచి పెళ్లి సంబంధం దొరికి అమ్మాయి పెళ్ళయ్యేదాకా జాగ్రత్తగా ఉండాలంటే నేను చెప్పినదే సరైన మార్గం. ఇదే అంతిమ తీర్పు అన్నట్లు చెబుతున్న భర్త వైపు అసహనంగా చూస్తూ, ఇక చెప్పింది చాలు అన్నట్టు చేతితోనే ఆపి, బాగుందండి మీరు చెప్పేది. వెధవ పని చేశాడుగా, వెధవ పని చేసినవాడు బాగానే ఉన్నాడు, చోద్యం చూసిన వాళ్ళు బాగానే ఉన్నారు. అవమానానికి గురైన పిల్ల మాత్రం తాను చేయని తప్పుకు శిక్ష అనుభవించాలి. ఇదెక్కడి న్యాయమండి? తండ్రిగా ఉండి మీరు ఇలా ఎలా మాట్లా? ఆపై అవంతి గొంతు పెగల్లేదు. న్యాయాన్యాయాలు విచారించడానికి నేను లాయర్ను కాను, నాకు తోచింది చెప్పాను, ఆ తర్వాత మీ ఇష్టం. ముందు జాగ్రత్తగా చెప్పినా తనకు విరుద్ధంగా ఆలోచిస్తున్న భార్యపై విసుగుతో చదువుతున్న దినపత్రికను దూరంగా విసురుకొట్టి స్కూటర్ తాళాలు తీసుకున్నాడు. బస్టాండ్కి వెళ్ళి పండుగకు వస్తున్న చెల్లెలు సుజనను ఇంటికి తీసుకురావాలని. అవంతి, సుజన ముందు ఈ గొడవలేమీ చర్చించకు. అనవసరంగా తనను కూడా బాధ పెట్టిన వాళ్ళవుతాం, హెచ్చరించాడు. కడుపులో పెళ్ళు బుగుతున్న బడబాగ్ని దాచుకుని పెదవులపై చిరునవ్వులు ఎలా ములిపించగలం? నిట్టూర్చింది అవంతి. కూతురి తరపున తానే భర్తకు నచ్చ చెప్పాలనుకుంది, కాదంటే ఎదిరించాలనుకుంది. కానీ భార్గవ్ ఇంత కలత చెందుతాడనుకోలేదు. ప్రస్తుతం మౌనమే శరణ్యమనుకుంది. అవతల కూతురి గదిలో నుండి బెక్కిళ్ళు వినిపిస్తున్నాయి. తల్లి మనసు బరువుగా మూలిగింది. పాపాయిని అపురూపంగా పెంచిన చేతులు చేష్టలుడిగి బిగుసుకుపోయినట్లున్నాయి అవంతికి. పైగా ఈ మధ్య పదే పదే నిర్భయ, అభయ అని వింటుంటే అందులో భయాలే వినబడి భీతి కలుపుతున్నాయి. గుమ్మం దగ్గరే కూతురి రాకకై ఎదురుచూస్తూ నిల్చున్న తనను వస్తూనే వణికిపోతూనే హత్తుకుపోతూ, నన్నెందుకు ఆడపిల్లగా కన్నావమ్మా అని వెక్కి వెక్కి ఏడుస్తుంటే మాట రాక నిలబడిపోయింది. ఆడపిల్ల పెరిగి దూరమైపోతుందే అని అనుకున్నారే కాని తమకు బరువని ఎన్నడూ అనుకోలేదు. ఆ రోజు పాప పొడిమిపై ప్రత్యక్షమైన రోజు. అందరూ ఆప్యాయంగా తనను పొదుకున్నారు. పాపాయిని ప్రేమగా అక్కును చేర్చుకున్నారు. మహాలక్ష్మి పుట్టింది అని సంబరపడ్డాడు భార్గవ్. కంటి పాపలా పెరిగిన బిడ్డ బడికి వెళ్తుంటే తన కూతురు ఏదో పెద్ద ఉద్యోగానికి వెళ్తున్నంతగా తను సంబరపడ్డా భార్గవ్ కళ్ళల్లో కనపడ్డ తడి తనకింకా గుర్తే. అవంతి మనసు గతంతో ముడివేసుకుంటుంది. రిక్షాతో మొదలయ్యి ఆటో దాటి బస్సు వరకు వచ్చింది చదువు ప్రయాణం. అంటే చదువులు పెరిగాయి. పాఠశాల నుండి కాలేజీ దాకా కూతురి ఎదుగుదలను అతి జాగ్రత్తగా గమనిస్తూనే పెంపకంలో అతి జాగ్రత్తలు పాటించే పెంచింది. కానీ కూతురిలో ప్రకృతి అందించిన మార్పులు అవంతి ఆలోచనలో మార్పుతో పాటు మనసులోని భయాన్ని కూడా పెంచసాగాయి. సాయంత్రం అయ్యేసరికి గుబులు దిగులు ముంచుకొచ్చేవి. అమ్మాయి ఇంటికి వచ్చేలోపు కళ్ళు తనకు తెలియకుండా గుమ్మ వైపే చూపు సారించేవి, కాళ్ళు అనుసరించేవి. ఏదైనా కావాలని భార్గవ్ కాస్త గట్టిగా పిలిస్తే వెళ్ళి ఇవ్వడం గుమ్మమే. ఆ గుమ్మం సాక్షిగా ఎన్ని నిరీక్షణలో ఎంత ఆందోళనో. నీ పిచ్చిగాని, బడికెళ్ళిన పిల్ల ఎక్కడికెళ్తుంది? వస్తుందిలే, కాసేపలా వచ్చి కూర్చో, టీవీలో మంచి సినిమా వస్తోంది. మీరు చూద్దురు, నాకు మూడ్ లేదు. ఇదే భార్గవకు దొరికే సమాధానం. నీ మూడంతా నీ కూతురుపైనే కదా. ఇక అది వచ్చాక నేను అసలు గుర్తుకురాను. ఆ పైన హోంవర్క్ అంటూ 2 గంటలు నేను ఇంట్లో ఉన్నాననే జాసే ఉండదు. రేపు పిల్ల పెళ్ళైనా అత్తారింటికి పంపుతావో లేదో అనుమానమే అంటూ నవ్వాడు భార్గవ్. భార్గవ్ జోకులు ఆస్వాదించే స్థితిలో లేదు అవంతి. ఆలస్యమైతే గుండెదడ, ఆందోళన మొదలవుతాయి తనకు. అరచేతిలో చెమట, శరీరంలో సన్నని వణుకు అకాల వార్ధక్యంలా. వెర్రి అవంతి, నిన్ను డాక్టర్ దగ్గరకు తీసుకెళ్తా. ఇలా అయితే అనవసరంగా నెర్వస్ కావద్దు, నీ ఆరోగ్యం దెబ్బతింటుంది. అన్నిటికీ భయపడుతుంటే ఎలా? టూ సెంటిమెంటల్. నీవన్నీ విపరీతమైన ఆలోచనలే. ప్రాక్టికల్గా ఉండాలి, పాజిటివ్గా ఆలోచించాలి. తనకు తాను రిలాక్స్ అవుతూ భార్యను మనస్సులో నేను విమర్శించుకున్నాడు భార్గవ్. అమ్మయ్యా, పాపాయ్ వచ్చేసింది. కూతురు బాగెందుకుంటూ ఎందుకు ఆలస్యం అంటూ ఆటో డ్రైవర్ను నిలదీసింది. క్షమించండి అమ్మా, దూరం గిరాకీ దొరికింది, వదిలి వచ్చేసరికి ఆలస్యమైంది అనే సంజాయిషీలు తప్పేవి కావు. అలా అడపాదడపా జరుగుతూనే పాఠశాల చదువు పూర్తయింది, 10th పూర్తయింది. కాలేజీకి భార్గవ్ చెల్లెలు ఉద్యోగం చేస్తున్న కాలేజీలో చేర్పిద్దామని కూతుర్ని దూరంగా పంపి ఉండలేనన్న అవంతిని కాదనలేకపోయాడు భార్గవ్. ఇంటర్లో చేరిన రోజు, అమ్మా అందరూ మనల్నే చూస్తున్నారు, నువ్వెంటికెళ్ళిపో, వాళ్ళ ముందు ఏ జాగ్రత్తలు చెప్పకు, నవ్వుకుంటారు. తల్లి చెవిలో గుసగుసగా అనింది ఈశ. బావుందమ్మా, నిజంగా జాగ్రత్తలు చెప్పాల్సిన టర్నింగ్ పాయింట్ ఇదే. అవంతి ఇంకా ఏదో చెప్పబోతుంటే స్నేహితురాళ్లతో కలిసి కాలేజీలోకి నడిచింది ఈశ, ధైర్యంగా స్థిరంగా. ఇశ అనేది నిజమే, భార్గవ్ చెప్పేది కూడా ఇదే కదా. ఇక పాప వయసే కాదు, మనసు కూడా ఎదుగుతోంది. నా అతి జాగ్రత్త తనకు బంధికానా కాకూడదు కదా అని కాలంతో రాజీ పడసాగింది అవంతి. కానీ కాలంతో పాటు ఎన్ని మార్పులు. మీ ఊర్లో ఏ సెల్ సిగ్నల్ బాగా వస్తుంది? టీవీలో అన్ని ఛానల్స్ వస్తాయా? మీ పిల్లలకు కంప్యూటర్ టీచింగ్ ఉందా? ఇవి లేని రోజుల్లో ఎలా ఉండేదో ఇలాంటి ప్రశ్నలు వినబడినప్పుడు ఒక్క క్షణం అవును కదా అని ముఖమంతా ప్రశ్న పులుముకున్నా. అవి లేని రోజుల్లో పుట్టినదకు బాధ కలగాలి, కానీ చిత్రంగా మనసుకెందుకో హాయిగా అనిపిస్తుంది. అదేనేమో గుడ్ ఓల్డెన్ డేస్ అంటే. మనిషికి కనీస అవసరాలుగా టీవీ, కంప్యూటర్, సెల్ ఫోన్ మారేనాటికి మనుషుల్లో మార్పులు, వారి ప్రవర్తనలో విభిన్నతలు ప్రస్ఫుటంగా తెలుస్తున్నాయి. అయితే సాంకేతికంగా ఆకాశం సైతం హద్దు కాదనే చోట అదే విజ్ఞానాన్ని మనిషిలోని మృగయా వినోదానికై తెర తీయడం సంస్కృతిపై పడ్డ మచ్చే. ఇప్పుడు అదే జరిగింది కూతురి విషయంలో. సెల్ ఫోన్ చేతిలో ఉందంటే కెమెరా చేతికి కుట్టుకున్నట్లే. దారి కాచి బస్సు దిగుతున్నప్పుడు ఫోటో తీసి రేపు ఫేస్బుక్లో నీ ఫోటో అని గట్టిగా అరుస్తుంటే అడ్డుకోబోయి తూలిపడ్డ ఈశాను అదే అదనుగా వాటేసుకుని చుంబన కళ తెలుసా అంటూనే ఆచరణలో పెడితే కొందరు నవ్వులు, కొందరు చూసి చూడనట్లు, కొందరు మాత్రం కాలర్ పట్టి నాలుగు దులపాలనుకునేసరికి జారుకున్నాడా కుర్రాడు. ఎప్పుడు చూడనివాడు కాదు, రోజు కనబడే ఎదురింటబ్బాయే. అదే ఆశ్చర్యపరిచింది తనను. ఇరుగు పొరుగు తోడుంటారంటారే, ఇదేం తోడు నీడ, అని తలబాదుకుంది తన బిడ్డ. ఆ ప్రశ్నలకు తన వద్ద జవాబు లేదు. తెలియనివారు, తెలిసినవారు తేడా లేకుండా అందరికీ అమ్మాయిల ఆట వస్తువులేనా? విధిస్తున్న శిక్షలు నేరాలను అడ్డుకుంటున్నాయా, లేదా అకృత్యాలు మరింత పెరుగుతున్నాయా? దుఃఖం నిండిన గొంతుతో తనను కుదిపేస్తున్న కూతురి మాటలకు తడబడిందే కాని జవాబులేని మౌనాన్నే ఆశ్రయించింది. ఉలికిపాటుతో కళ్ళు తుడుచుకుంది స్కూటర్ శబ్దం విని. వదినా అంటూ అవంతిని చుట్టేసి, ఇషా ఏది, ఇంకా రాలేదా అని ఆతృతగా అడిగింది సుజన వచ్చిరాగానే. ఉంది తన గదిలో, వస్తుందిలే కూర్చో. తన దగ్గరగా కుర్చీ లాగి కూర్చోమన్నట్టుగా సాగిచేసింది. బాగుంది వదినా, నాకు మర్యాదలేమిటి అంటూ కూర్చోకుండా మేనకోడలి గది తలుపు తోసింది. శోకదేవత ప్రత్యక్షమైనట్లు ఉలిక్కిపడింది. అన్నయ్య ఏమిటిలా, ఎవరేమన్నారు? ఎవరూ ఏమీ అనలేదు, నువ్వు నెమ్మదిగా కూర్చో. ఇంకెక్కడి నెమ్మది, పిల్లనిలా చూస్తాననుకోలేదు, ఏమైంది చెప్పరే? ఇందుకా, నేను లీవ్ పెట్టి పండక్కొచ్చింది. నువ్వు చెప్పు చిట్టి తల్లి, ఎందుకిలా ముఖంలో కళాకాంతి లేదు చెప్పమ్మా? ఆర్తిగా అడిగిన అత్తయ్యను చేయందుకుని దగ్గరగా వెళ్ళి అత్త భుజంపైకి వాలిపోయి, నాన్న కాలేజీ మానేయమంటున్నారు అత్తయ్య అంటున్న ఈషా గొంతులో దుఃఖం కట్టలు తెంచుకుంది. అర్థం కాని అయోమయంలో పడిపోయింది సుజన. ఎందుకు, బాగా చదవలేదా, మార్కులు రావడం లేదా? నీ చిన్నప్పుడే టీచర్ను నేనే కదా, చెప్పు తల్లి నీ బాధేంటో అన్నయించింది. నేను చెప్తాను సుజన, మీ అన్నయ్య నిన్ను బాధ పెట్టకూడదన్నారు, అందుకే ఆయన గొంతు పెగడటం లేదు. జరిగిన సంగతి వివరించింది అవంతి. ఒక్క క్షణం ఏమీ మాట్లాడలేకపోయింది సుజన. తానొక బాధ్యత గల లెక్చరర్గా ఇలాంటి సంఘటన లేని దిశగా విద్యాభ్యాసం జరగాలని కోరుకునే వ్యక్తి ఇప్పుడు తమ ఇంటి బిడ్డకి ఇలా జరిగితే, అది ఒక చిన్న ఊరిలో. ఆశ్చర్యమేసింది. ఆమెకి కలుషితం లేని వాతావరణంలో కల్మషం లేని మనుషుల మధ్య అనుకున్న సంబరం మిగలలేదే అనుకుంది. ఇంతకీ ఎవరన్నయ్యా కుర్రాడు? ఆతృత పెరుగుతోంది సుజన్లో. ఎవరో కాదమ్మా, మన ఎదురింటి రమణగారబ్బాయే, అందుకే మరింత బాధగా ఉంది. వారికి ఆడపిల్ల లేరా? అప్రయత్నంగా అడిగింది సుజన. లేకే, వీడు పుట్టిన 10 ఏండ్లకు వారికొక అమ్మాయి పుట్టింది, వాళ్లకు తెలిసొస్తుందిలే. అవంతిలో దుఃఖం కోపాన్ని ఆశ్రయించి అనిపించిన మాట అది. తప్పు అవంతి, వారి బిడ్డ మన బిడ్డలాంటిది, ఏ ఆడబిడ్డ ఇలాంటి దుర్మార్గాలకు బలి కాకూడదు, అవంతిని సరిదిద్దాడు భార్గ. నిజమేనండి, కాని మాటలు చెప్పినంత సులువుగా కార్యరూపంలో లేవే. మొన్నటికి మొన్న నిర్భయకు జరిగిన దారుణం, అమానుషం, కిరాతకం, ఈ పదాలు చాలవేమో. అప్పుడు దేశమంతా ముక్తకంఠంతో ఆ అభాగ్యురాలికి న్యాయం జరగాలని అండగా నిలబడ్డారు. వేలాది చేతులలో కొలువు తీరిన దీపాలు ఆమె బ్రతుక్కు వెలుగునివ్వమని ప్రార్థించాయి. కన్ను తెరిస్తే జననం, కన్ను మూస్తే మరణం అంటారు. రెప్పపాటు జీవితంలో ఆమె కనురెప్పలు శాశ్వతంగా మూతపడ్డాయి. శిక్షలు పడితే ఇలాంటి ఘోరాలు జరగవన్నమాట మన భ్రమే. చీడపురుగుల్లాంటి నేరస్తులను సమూలంగా నాశనం చెయ్యాలన్నారందరు. అప్పుడే శిక్ష తప్పక పడుతుందనే భయం వెన్నులో చలిపుట్టిస్తుంది. ఆవేశం రాజుకుంటోంది అవంతిలో. మరి ఇంకా ఇలాంటి పనులు ఎందుకు జరుగుతున్నాయత్తా? మన సంస్కృతి సంస్కారం చూసి విదేశీయులు సైతం అబ్బురపడతారే, మనల్ని చూసి నమస్కరిస్తారే. బాధగా అడిగింది ఈశ. దుఃఖం స్థానే తర్కం మొదలైంది ఈశాలో. పైగా శిక్షలు పడ్డాక అత్యాచార ఘటనలు పెరిగిపోతున్నాయి, కర్మ అన్నట్టుగా నుదురు కొట్టుకుంటోంది అవంతి. వదిన, శిక్ష అంటే ఎవరికైనా భయం ఉంటుంది. అయితే నేరం జరిగిందని మరో నేరానికి బీజం పడదు. అక్కడ నేరస్తుడికి పడిన శిక్ష ఇక్కడా పడాలని అత్యాచారం కానీ ఆ ప్రయత్నం కానీ జరిగినట్లయితే ఆ దుర్మార్గునికి అక్కడ నేరస్తుడికి పడిన శిక్ష ఇక్కడ పడాలని అత్యాచారం పడాలని అక్కడ నేరస్తుడికి పడిన శిక్ష ఇక్కడా పడాలని అత్యాచారం కానీ ఆ ప్రయత్నం కానీ జరిగినట్లయితే ఆ దుర్మార్గానికి గురైన వారు ధైర్యంగా ముందుకొచ్చి తమ గోడు వినిపిస్తున్నారు. మరైతే మన అమ్మాయిని అందరు నిలబెట్టి మైకెందిద్దామంటావా? చెల్లెల్ని విసుక్కున్నాడు. ఇప్పుడేమైందే అన్నయ్య, ఇంతలా రియాక్ట్ అవుతున్నావు? నీకు తెలియడం లేదు సుజన, ఆడపిల్లల తల్లిదండ్రుల గుండెలు ఎంత మండిపోతున్నాయో. పోనీ చిన్నతనం అని వదిలేద్దామా? పరిష్కారం లేని ప్రశ్నలు ఎన్నో ఈ విషయంలో. చిన్నతనమా? ఇది టీనేజ్ దాటిన వాడి ఆకతాయతనం కాదు, మండిపడింది అవంతి. వదిన, నువ్వాగు, ముందు ఈశా సంగతి చూడండి. మీ తొందరపాటు నిర్ణయాలతో తన భవిష్యత్తుకు తీర్పు చెప్పకండి. దాని ముఖం చూడు ఎలా చిన్నబోయిందో. లేదు సుజన, కడుపులో బాధ కస్సు మనిపిస్తోంది. ఈ పాపం ఎవరిది? ఆడపిల్ల కనబడగానే కబళించాలనుకోవడం మానవ మృగధర్మమా? అయ్యో, అవంతి గొంతులో ముద్రింపబడుతున్న ఏడుపు జీరలు. వ్యాపించిన మౌనం సమస్యకు పరిష్కారం వెతుకుతోంది. నేనొక మాట చెప్పనా? ఆగింది సుజన. చెప్పమన్నట్లు చూశారు ముగ్గురు. ఒకసారి ఆ కుర్రాడి తల్లిదండ్రులను కలుద్దాం. ఉత్తమ పౌరుడిగా అభివృద్ధి చెంది పైకెదగాల్సిన వారి అబ్బాయికి మోరల్స్ మేనర్స్ నేర్పమందం, ఏమంటారు అన్నట్టుగా చూసింది. మనకు చిన్నప్పుడు మోరల్ సైన్స్ అనే పీరియడ్ ఉండేది. ఈ రోజుల్లో అవేవీ లేక చివరకు చిన్నపిల్లలను సైతం కౌన్సిలింగ్కు తీసుకుని వెళ్తున్నారు, స్పందించింది అవంతి. అయితే నువ్వు కౌన్సిలింగ్ చేస్తావా కుర్రాడికి? అలాంటివి పనిచేసే రోజుల ఇవి. నలుగురు కలిసి తన్నాలి వాణ్ణి. పాప పుట్టినప్పటి నుండి కంటికి రెప్పలా కాపాడుకున్నా తన బిడ్డ ఇలా అవమానానికి గురి కావడం అవంతికి కడుపులోకి గరాటు పెట్టి గరళంకి నింపినట్లుంది. ఎన్నిసార్లు వినలేదు టీవీలలో, కరాటే నేర్చుకోండి, ధైర్యంగా తిరగబడండి, కంట్లో కారం జల్లండి, పెప్పర్ స్ప్రే దగ్గరుంచుకోండి అని. మనల్ని కాపాడే ఆయుధాలను లాక్కుని మనపైనే ప్రయోగిస్తే? ఈశా సందేహం. అన్నిటికీ అనుమానమైతే ఎలా ఈశా? భార్గవ నవ్వాడు. సాధారణ స్థితికి చేరుకున్నట్లు సూచనగా. సరే, మరి ప్రయత్నించన్నయ్యా, రేపొకసారి వెళ్దాం. మనసును కుదిపిన సంఘటనను మరిపిస్తూ సుజన చేతి గోరుముద్దల ఆకలిని మరిపిస్తూ సాంత్వనపరిచే మాటలు ఈశా మనసుకు లేపనమయ్యే. ఉదయం కాస్త పనుల హడావిడి తగ్గగానే చెల్లెల్ని తీసుకుని ఎదురింటి గుమ్మం ముందు నిలబడి కాలింగ్ బెల్ నొక్కాడు భార్గవ్. భార్గవ్ను చూడగానే గుర్తుపట్టాడు ఎదురింటి వ్యక్తి రమణ. కానీ వీరు అంటూ సుజన వైపు చూశాడు. మా చెల్లెలు, తెలుగు లెక్చరర్గా పనిచేస్తుంది, పరిచయం చేశాడు. కాసేపు కుశల ప్రశ్నలు కాలాన్ని నడిపించాయి. అయితే పండగ వచ్చారన్నమాట. లోపల నుండి కాఫీ కప్పులతో వస్తూ అంది ఆయన శ్రీమతి. మన ఎదురెదురుగా ఉన్నా కానీ కలుసుకోవడానికి కుదరడమే లేదు. పగల పనులు, మధ్య మధ్యలో ఫోన్లు, సాయంత్రం అయ్యేసరికి టీవీ కంప్యూటర్ ఉండనే ఉన్నాయి అనుకూల శత్రువుల్లా, నవ్వాడు రమణ నవ్వుతూ అన్నాడు రమణ నవ్వుతూ. అందుకే ముఖ పుస్తకాల స్నేహాలు పెరిగి ముఖపరిచయం వరకే మనం మనుగడగా మారిపోయింది. తను నవ్వుతోంది సుజన. మీ మిస్సెస్ను కూడా తీసుకురావాల్సింది అంది ఆవిడే. ఆమె ఎలా వస్తుందండి? మీ కుర్రాడి ప్రవర్తనకు చాలా బాధపడుతుంది. మావాడి ప్రవర్తన ఏమంటున్నారు మీరు? అసహనాన్ని ముఖమంతా పురుముకొని అడిగిందామె. మాకేం తెలియదే, కళతప్పిన చూపులతో ఏమైనా పొరపాటు జరిగిందా భార్గవ గారు? విషణ్ణ వదనంతో అడిగాడు రమణ. మా అబ్బాయికి ఏ చెడు ప్రవర్తన లేవు, మీరంటున్నది నమసఖ్యంగా లేదు, విరిచినట్టు అందామె. ఇంకేం మాట్లాడతావు పద అన్నట్లుగా చూశాడు భార్గవ్. అభ్యర్థనగా కళ్ళతోనే వారించింది సుజన. చూడండి అన్నయ్య గారు, మీ అబ్బాయి మీకు గారాల బిడ్డే, దాన్ని మేము కాదనము. కానీ మీ కొడుకు చేసిన పని మాత్రము క్షంతవ్యం కాదు. ఎర్రబారుతున్న వారి వదనాలను గమనిస్తూనే జరిగింది వివరించింది సుజన. నిజమా మీరు చెప్పేది? వాడెప్పుడు వాడేమో వాడి పనేమో. ఇల్లు, చదువు, ఆ పైన ఏదో ఆట విడుపుకు, సెల్లు, టీవీ లేదంటే కంప్యూటర్, అంతే. కొడుకు పైనున్న గట్టి నమ్మకం అలా పలికిస్తోంది. అక్కడే పూర్తిగా పొరబడుతున్నారు. మీరే కాదు, ఎందరో తల్లిదండ్రులు ఇలాగే అనుకుంటారు. మీ అబ్బాయి పూర్తిగా వక్ర మార్గం ఎంచుకుంటున్నాడు. సుజన గొంతులో పెరిగిన స్థాయి. మీరెప్పుడు చూశారు? మీకు వాడు ముఖమైనా తెలియదే. ఆవిడ ఉదయాన్నే వీరి రాక బలవంతపు కషాయ సేవనంలా ఉంది. మీతో నేను వాదనలకు రాలేదు. మాకే కాదు, మీకు ఒక అమ్మాయి ఉంది. నిన్నటి నుండి వీధి ముఖం చూడలేదు. మీ చిన్న ఊరిలో అందరి దృష్టి ఇటే ఉంటుంది. ఇలాంటి సంఘటనలు భూతద్దంలో చూస్తారందరు. అయితే మీరు మా అబ్బాయికి బుద్ధి చెప్పాలని వచ్చారు. ఈ కాలం పిల్లలకు మనమేం చెప్పగలం? మేమెప్పుడూ పిల్లల విషయాల్లో అనవసర జోక్యం చేసుకోం, వాళ్ళని నొప్పించాం. మా ధోరణి మాదే అన్నట్లుగా ఉంది రమణ శ్రీమతి మాట. ఇక మీరు వెళ్ళొచ్చు అనే భావం ముఖంలో స్పష్టంగా ప్రదర్శితమవుతోంది. అదేనండి నేటి పిల్లల పెంపకంలోని మన బలహీనత. అమ్మాయిలను పెంచేటప్పుడు కాస్తైనా జాగ్రత్తలు చెప్తాం, అదే అబ్బాయిలైతే చూసి చూడనట్లు వదిలేస్తాం. మనపై తిరుగుబాటు బీజాలు పడకుండా జాగ్రత్త పడతాం. మన సమాజంలో వెర్రితెరలు వేస్తున్న ఈవ్ టీజింగ్ వికృతమైన దారిలోకి మరలి అమానుష అత్యాచారాలకు బీజం వేస్తోంది. సుజన పలుకుల్లోని తీవ్రతకు వారిలో అంతర్మదనం వారికి తెలియకుండానే మొదలైంది. వాళ్లకు నచ్చ చెప్పుతున్న ధోరణిలో తన క్లాసులోకి మొదటిసారిగా అడుగిడిన విద్యార్థులను చిరునవ్వుతో తను చెప్పే విషయానికి సుముఖలను చేస్తూ సాగించే ప్రక్రియే శరణ్యమనుకుంది సుజన. ఇది ఒక్క తమరి బాధే కాదు, ఎంతో మందిని బాధిస్తున్న సమస్య అని తెలుసు అందరికీ. తప్పును కప్పిపుచ్చుకోవాలనుకోవడమే పెద్ద నేరం. భార్గవ మనసులో సుళ్ళు తిరుగుతున్న ఆశ ఆలోచనలు. తప్పు చేసిన వాడికి శిక్ష భయం తప్పక ఉంటుంది. కానీ ఆ భయం శిక్ష పడకుండా తప్పించుకునే మార్గాలను అన్వేషిస్తోందే తప్ప, అలాంటి శిక్షలు తమకు పడినా తప్పించుకునే మార్గాలని తప్పు నేర్పినవాడు తప్పించుకునే మార్గం నేర్పుతాడు అని ధీమా రావడానికి మన తల్లిదండ్రుల పాత్ర ఉంది. అబద్ధాలు అల్లుకుంటూ సాగే పిచ్చి తీగలై మన సమాజాన్ని చుట్టేస్తున్నాయి. చిన్నతనమనై చూసి చూడనట్లు వదిలేస్తే అది ఆకతాయతనమై గుడ్డుడుకు స్వభావానికి అంకురం తొడుగుతుంది. మరి ఆ భావి భారత పౌరులను ఒక్క దశలోనే వంచకపోతే మన తాత్సారం ఎందరో తల్లులకు జీవితకాలం శోకమే మిగులుస్తుంది. సుజన మాటల్లోని వేదన వారి మనసులను కదిలించనారంభించింది. మనిషికి మనసే తీరని శిక్ష అన్న కవి పలుకులు అక్షర సత్యాలు. కానీ ఈ శిక్ష అనుభవించేది తప్పు చేసిన కొడుకులే కాదు, వారిని సన్మార్గంలో పెట్టలేని తల్లిదండ్రులే. చేసిన తప్పు మనిషిని దహించేది తొలి తప్పులనాడే. కానీ ఆపై అనృతపు ముసుగు కింద కప్పబడిపోతాయి. మగపిల్లాడు గట్టు తెగి ప్రవర్తిస్తే వారికి పతనాన్ని పళ్ళెంలో పెట్టి అందించిన వారమవుతాం. పాప ప్రక్షాళనకు గంగానదిలో మునిగినా, తులసీ తీర్థం కడవలతో కుమ్మరించుకున్నా మానసిక ప్రక్షాళన జరగనిది వృధా. మన పెంపకం పదుగురు మెచ్చుకునేలా ఉండాలి. అప్పుడే వారు పరపుత్రులవుతారు. అప్పుడే వారు వరపుత్రులవుతారు. అలా లేనినాడు మరణించాక పున్నామన నరకం నుండి కాపాడుతాడని అందలమెక్కించిన కొడుకులు బ్రతికుండగానే జీవన నరకంలో పడదోస్తారు. ఇంటి లోపల నుండి చప్పున బయటకు వచ్చి, సారీ మేడం, తప్పు చేశాను, ఐ అడ్మిట్ మై మిస్టేక్ సార్. సుజన కాళ్ళను తాకుతున్న కుర్రాడిని తండ్రి మనసుతో క్షమించేశాడు భార్గవ్. తల్లిని మించిన కౌన్సిలర్ ఎవరుంటారు? తండ్రిని మించిన గైడ్ ఇంకెవరు? ధృతరాష్ట్ర ప్రేమను చూపనివాడు సుశిక్షితులైన సైనికులు అవుతారు. యువత చిన్ననాడే వారి తప్పులను కప్పిపుచ్చడం మానేసిన నాడు ఒప్పు విలువ తెలుస్తుంది. లేదంటే భారతదేశం గురించి ఎవరైనా మాట్లాడుకుంటున్నప్పుడు ఓ నిర్భయ అభయ అని వింటుంటామే, ఆ దేశమా అని ఎవరైనా అంటే మనమంతా సిగ్గుతో తలవంచుకోవలసి వస్తుంది. రమణ దంపతులు నిజంగానే సిగ్గుపడ్డారు తమ కొడుకు చేసిన పనికి. క్షమించండి సుజన గారు, మీ ఆవేదన విన్నాక కూడా తల్లిగా నేను మేల్కొనకపోతే తల్లి అనిపించుకునే కన్నా గొడ్రాలనిపించుకోవడమే మంచిదేమో. ప్రక్షాళనకు శ్రీకారం ఇదే కదా, నిశ్వసించాడు భార్గవ్. అదండి కథ. చాలా చక్కటి కథ స్వరమాలకి ఇచ్చారు ఉమాదేవి గారు. ఉమాదేవి గారికి ధన్యవాదాలు.
మీరు వింటున్నారు మైండ్ మీడియా సమర్పించు స్వరమాలిక కార్యక్రమం. నవంబర్ 25, 2017 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
హాయ్, నేను మీ చిత్ర అండ్ యు ఆర్ లిసనింగ్ టు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
పాలిటిక్స్, క్రేజీ ఫ్యాక్ట్స్, రిలేషన్స్, ఎఫెక్షన్స్, స్కామ్లు, డ్యామ్లు, స్పోర్ట్స్, ఫేమస్ హాలిడే స్పాట్స్, గాసిప్స్, క్రేజీ టిప్స్, ఇలా కాదేది ఈ ఆర్జే వెన్నెలకి అనర్హం. అందుకే నాకు తారసపడినవన్నీ రసరమ్యంగా మీకు అందిస్తాను. చిత్రం భడారే విచిత్రంలో. స్టే ట్యూన్ టు మై ఇన్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. వింటారు కదా
చిత్రం భడారే విచిత్రం,
మీ ఆర్జే వెన్నెలతో.
శ్రీకృష్ణ గారి కలర్స్ ఆఫ్ మ్యూజిక్ ఆల్బమ్ నుండి 1 మినిట్ మ్యూజిక్ బైట్.
మదివుయ్యాల ఓగింది అనగా రెప్పల్లు చలిని రూపం చేరింది అనగా తొలిసారి చూశాక మనసు కోరింది ఎందుకో అనుకున్నా నిన్ను కలుసుకున్నాక అప్పుడు తెలిసింది నీవు నాకని సరిజోడని.
మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్. టెక్నాలజీ ఎంతగా ఎదిగింది! సీసా మూత తీయడం మొదలు వీసా అప్లికేషన్ నింపడం వరకు ఒక్కటేమిటి, ప్రతిదీ అరటిపండు వలచి చేతిలో పెట్టినట్టు చెప్పే యూట్యూబ్ లో మైండ్ మీడియా కార్యక్రమాల్ని కూడా పొందుపరిచారు. కరెంట్ అఫైర్స్, టెక్నాలజీ, సినిమాలు, ఆధ్యాత్మికత, ఇంకా రకరకాల అంశాల గురించిన మాటలు, పాటలు, విశ్లేషణలు, చర్చలు పొందుపరిచే సరికొత్త వీడియోల కోసం మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్ youtube.com/mindmedia కు వెళ్లి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏ చిన్న డీటెయిల్ మిస్ అవ్వరు. మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ఆధ్వర్యంలో నిర్వహింపబడుతున్న మాలికా రేడియో శ్రోతలందరికీ నమస్కారం. మాలికా సమయంలో మీ శ్రీ సత్య గౌతమి. ఈరోజు కార్యక్రమంలో స్త్రీ యొక్క పాత్ర స్వభావం కాలానుగుణంగా ఎలా పరిణామం చెందింది, దాన్ని తెలుగు సాహిత్యంలో ఏ విధంగా రచింపబడిందో లేదా వర్ణింపబడిందో తెలుసుకుందాం. ఒక మనిషి ఆలోచన, ప్రవర్తన ఆ మనిషి జీవించే సమాజ వ్యవస్థలోని భౌతిక కారణాల మీద ఆధారపడి ఉంటుంది. ఈ భౌతికమైన కారణాలు మారినప్పుడే ఆ మనిషి ఆలోచనలో మార్పు వస్తుంది. దానివల్ల వ్యవస్థ కూడా మారుతుంది. కానీ ఆ వ్యవస్థ ఆ మార్పుకు సిద్ధంగా ఉన్నప్పుడే మార్పు సంభవిస్తుందని నా ప్రగాఢ విశ్వాసం. ప్రాచీన కాలం నుండి నేటి వరకు పోలిస్తే స్త్రీ పాత్ర వైఖరి మాత్రం మారలేదు. అప్పటి నుండి స్త్రీ ఒక తల్లిగా, సోదరిగా, ఇల్లాలిగా శక్తివంతమైన పాత్రలను పోషిస్తూనే ఉంది. నేడు అదనంగా పురుషులతో సమానంగా విద్యార్హతలను పొంది డబ్బు సంపాదన ప్రక్రియలో పురుషునికి చేదోడు వాదోడుగా ఉంటుంది. ప్రాచీన గ్రంథాలు, కావ్యాలు, వాల్మీకి రామాయణం, మొల్ల రామాయణం, ఆంధ్ర మహాభారతం, విరాట పర్వం మొదలైన వాటిలో వివిధ స్త్రీ పాత్రల స్వభావాలను చూస్తే నాడు చుట్టూ ఉన్న సామాజిక పరిస్థితులకు పురాణ స్త్రీ కూడా నేటి స్త్రీలాగే జీవన పోరాటం సల్పినట్లుగా కనిపిస్తోంది. సీతమ్మను తీసుకుందాం. సీతమ్మ తండ్రిగారింట్లో ఆగభోగాలను అనుభవించి వచ్చి త్రుటిలో రాజభోగాలన్నిటినీ త్యజించి శ్రీరాముని వెంట అడవులకెళ్ళిపోయింది. ఇది రామునియందు సీతకున్న ప్రేమ, అచంచలమైన భక్తి విశ్వాసాలను చాటిచెప్తోంది. తాను రావణ్ణి చేత అపహరింపబడినప్పుడు కత్తి పట్టుకుని యుద్ధం చేయకపోవచ్చు, కానీ తన ఆత్మవిశ్వాసంతో, మాటలతో రావణుని భయపెట్టిన ధీర సీత. ఈమె ధైర్యమే శ్రీరాముని, అతని సేనని కార్యోన్ముక్తులను చేసింది. మరి ద్రౌపదిని తీసుకుందాం. ద్రౌపది కారణజన్మురాలు, రాకుమారి, స్వయంవరాన అర్జునుడు చేపట్టింది. అత్తవారింట అడుగు పెడుతూనే కుంతి ఆదేశం మేరకు పంచపాండవులకు ఇల్లాలై కష్టాల నెత్తిమీద తెచ్చుకున్నది. మాయాజూదంలో ధర్మరాజు తనను వడ్డితే కౌరవుల చేత చిక్కి అవమానాల పాలయ్యింది. పాండవుల వెంట వనవాసాలకు ఏగింది. రాజ్యభోగాలు లేక సామాన్య జీవితం జీవించింది. అజ్ఞాతవాసంలో సైరంద్రిగా ఒక రాణి ఇంట పనిచేస్తూ కీచకుని కామోద్రేకాలకి గురై పరాభవింపబడింది. భర్తలందరికీ మొరపెట్టుకుంది. అజ్ఞాతవాసంలో తన పాత్ర కేవలం సైరంద్రి పాత్ర అయినప్పటికీ పట్టు వదలక భీముని కార్యోన్ముక్తిని చేసి కీచక వదకు దుష్టశిక్షణ చేసింది. తన సమయస్ఫూర్తిని, పోరాట పటిమను లోకానికి చాటుకుంది. కుంతి చిన్నతనాన ఆకతాయితనంతో దూర్వాసుడు ప్రసాదించిన మంత్రాన్ని పఠించి సూర్యుణ్ణి సాక్షాత్కరించుకుని కన్యగా తల్లయి లోకనిందకు భయపడి ఆ బిడ్డను వదిలేసింది. దానికి ఆమె పడిన మనస్తాపాన్ని భారతంలో నన్నయ్య ఎర్రనలు గొప్పగా వర్ణించారు. చివరికి ఆ పుత్రుడే కౌరవపక్షాన చేరి పాండవులను ఎదిరించి యుద్ధం చేస్తున్నప్పుడు ఆమె పడిన బాధ వర్ణనాతీతం. అప్పటికీ కూడా ఆ పుత్రుడు అదేనండి కర్ణుడు, సూర్యపుత్రుడైతే ఏమి, తన కుమారుడే అని చెప్పుకోలేని దుస్థితిని అనుభవించింది కుంతి. ఈ పాత్ర ప్రపంచానికి ఒక గుణపాఠం. కైకేయి, కైకేయి దశరథుని మూడవ భార్య. రాజనీతి, యుద్ధనీతి తెలిసిన వ్యక్తి, అస్త్రశస్త్ర విజ్ఞాన పారంగతురాలు. పరిపాలనా దక్షతలో దశరథునితో పాటు తనకీ పాత్ర ఉంది. ఆమె పాత్ర అతని మిగతా భార్యల పాత్ర స్వభావాలకు భిన్నమైనది. తల్లిగా చూసిన భరతుని కన్నా తన సవిత కొడుకు రాముణ్ణే అల్లారుముద్దుగా పెంచింది. కానీ మందర మాటలు విని విచక్షణ కోల్పోయి రాముణ్ణి అడవులకు పంపేసింది. దశరథుడికి పుత్రశోకాన్ని మిగిల్చింది. ఈ పాత్ర స్వభావం ద్వారా అర్థమయ్యింది ఏంటంటే, ఎంతవార్లకైనా ఎక్కడో దగ్గర చిన్న లోపం ఉండకపోదని. సతీసావిత్రిని తీసుకుందాం. భర్త మరణశయ్యపై ఉండటం అంతులేని వేదన ఏ స్త్రీకైనా. అటువంటి సమయంలో సావిత్రి సమస్త స్త్రీజాతికి ఆదర్శంగా నిలిచి తన భర్త ప్రాణాలని తిరిగి సంపాదించుకోగలిగింది. అతని మృత్యువు నుండి తప్పించింది. నిజంగా ఇది ఒక ఇతిహాస చరిత్ర. సావిత్రి భర్త మీద ప్రేమతో, ధర్మబుద్ధితో, మృత్యుదేవత వెంట ఒంటరిగా పతి కోసం పయనించి యముణ్ణి సైతం దిగ్గదీసి అతనితో ధర్మప్రసంగాలు జరిపి మెప్పు పొంది తన భర్త ప్రాణాన్ని బహుమానంగా తిరిగి తెచ్చుకున్న మహాసాధ్వి సాహసి సావిత్రి. అస్త్రశస్త్రాలతో కాదు, తర్కంతో, యుక్తమైన సంభాషణ నైపుణ్యంతో ధర్మబద్ధంగా యమధర్మరాజును ధర్మ సంకటంలో పడేసింది. మహాభారతంలో ఎర్రన్నగారి అరణ్య పర్వంలో సావిత్రి పాత్ర మహోన్నతమైనది, తర్వాతి తరాలకు ఆదర్శప్రాయమైనది. ఈవిడ పాత్ర ద్వారా మనకి తెలిసేదేమిటంటే, స్త్రీకి సహజమైన లాలిత్యం, సుకుమారం, ఆప్యాయత, అనురాగమే కాకుండా అవసరమైనప్పుడు, ఆపద వచ్చినప్పుడు ప్రచండ శక్తిగా ప్రకోపించగలదని, సామరస్యంగా సమస్యను పరిష్కరించగలదని. మరి సత్యభామ పాత్రను చూద్దామా? సత్యభామ పాత్రకున్న ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. దానికి కారణం ఆ పాత్ర స్వభావంలోని వైవిధ్యమే. రుక్మిణి పాత్ర స్వభావం ఎక్కువగా సాత్వికతో కూడుకుని ఉంటుంది, కానీ సత్యభామది అలా కాదు. ఆమెకు ప్రేమ ఎంతుందో తాను అనుకున్నది సాధించాలన్న పట్టుదల కూడా అంతే ఉంది. కృష్ణుడు తనవాడనే అహంకారంలా కనిపించే ఆత్మవిశ్వాసం ఉంది. ఒక ప్రక్క ప్రేమ కురిపిస్తుంటుంది, మరో ప్రక్క ఇంత ద్వేషమా అనిపించేలా అలుగుతుంది. అయితే నాదుని సన్నిధిలో ఆమె కోపమంతా మంచులా కరిగిపోతుంది. అంతేకాదు, కృష్ణుడితో ధీటుగా యుద్ధ నైపుణ్యత కలది కూడా. ఇలా ప్రాచీన సాహిత్యంలోని పురాణ స్త్రీ పాత్రల స్వభావాల్ని పరిగణలోకి తీసుకుంటే కాలాలతో, ఆచార వ్యవహారాలతో సంబంధం లేకుండా వాటిని చిరస్థాయిగా ఒక ఆదర్శంగానో గుణపాఠంగానో గుర్తుంచుకోవలసిందే. ఇప్పుడు మధ్యకాలం వచ్చేసరికి స్త్రీ పాత్ర స్వభావం ఎలా మారిందో చూద్దాం. మధ్యకాలం వచ్చేసరికి తెలుగు సాహిత్యం అంతా స్త్రీ సంస్కరణను దృష్టిలో పెట్టుకుని మొదలైనవే. మారుతున్న కాలంతో పాటు భారత జాతి, తెలుగు జాతి మూఢనమ్మకాలతో, అజ్ఞానంతో అలమటిస్తూ ఉండేది. విద్య నేర్చే అవకాశం స్త్రీకి లేదు. అంతేకాకుండా వృద్ధ వివాహాలు, అతి బాల్య వివాహాలు, కన్యాశుల్కం కారణాల వల్ల బాలికలకు ఈరేడకముందే వైధవ్యం ప్రాప్తించడం, సతీ సహగమనం, వ్యభిచారం, వేశ్యావృత్తిని అవలంబించడం, అవినీతి, లంచగొండితనం జాతిని పట్టి పీడించేవి. స్త్రీలు విద్య నేర్పకపోవడం వల్ల వివేకాన్ని కోల్పోయి అంధకారంలో నెట్టివేయబడి సాంఘిక దురాచారాలకు కీలుబొమ్మలై జీవించారు. దయ్యాలు, భూతాలు, భూతవైద్యులు, వాళ్ళ అక్రమ సంపాదన, చేతబడులు విపరీతంగా ఉండేవి. ఈ పరిస్థితులను చక్కదిద్దడానికి, జనంలో చైతన్యాన్ని ప్రబోధించడానికి కందుకూరి వీరేశలింగ పంతులు, గురజాడ అప్పారావు గారు తమ రచనల ద్వారా, ఉపన్యాసాల ద్వారా, పత్రికల ద్వారా సాంఘిక పరివర్తన ప్రయత్నించారు. 19వ శతాబ్దం వచ్చేసరికి స్త్రీలను ఇతివృత్తాలుగా చేసుకుని చేసిన రచనలే గూడపాటి వెంకటాచలం సాహిత్యంలో మనకు కనిపిస్తుంటాయి. స్త్రీ స్వేచ్ఛను ప్రతిపాదిస్తూ స్త్రీవాద దృక్పథంతో రచనలు చేసి స్త్రీ విలువ ఏమిటో ఆ రోజుల్లో చాలా ధైర్యంగా చెప్పారు ఆయన. తన రచనల్లోని రాజేశ్వరి, అరుణ, పద్మావతి పాత్ర స్వభావాల్లో స్వేచ్ఛా ప్రణయాన్ని చూపించారు. నచ్చని సంసారాన్ని, భర్తని వదిలే హక్కు స్త్రీకి ఉండాలంటారు. స్త్రీ 19-20 శతాబ్దాల మధ్యకాలంలోనే విద్యను అభ్యసించడం మొదలుపెట్టింది. అణగారిపోయిన తన పాడు జీవితాన్ని అంతటినీ బాగు చేసుకోవాలనే ధ్యేయానికి వచ్చింది. మరి ఈమెతో పాటుగా ఈమెకు చేయూతనివ్వడానికి మగవాడు మారాడు. తండ్రిగా విద్య నేర్పించాడు, భర్తగా పోషించాడు, కొడుకుగా తల్లికి సేవ చేశాడు. ఈ దశలో స్త్రీ కూడా తన వంతు కృషి చేసి చదువుకొని వివేకవంతురాలై ఇంటిని తీర్చిదిద్దే బాధ్యతను తీసుకుని ప్రాచీన స్త్రీల పాత్రల స్వాభావికతను అర్థం చేసుకుని ఆచరిస్తూ పాపభీతి, దైవభక్తిని కలిగి ఉంది. ఈ లోపలనే క్రొత్త దురాచారాలకు సమాజం మళ్లీ లోనైంది. అదే వరకట్నం, వరకట్నపు చావులు, ధనాశ, మళ్ళీ వ్యభిచారం, వేశ్యావృత్తి. వీటన్నిటి నుండి తప్పించుకోవడానికి స్త్రీ పాత్ర మరో రూపుదిద్దుకుంది. అదే మగవాడిని, సమాజాన్ని ఎదిరించే స్వభావం. ఈ క్రొత్త మార్పు కూడా సాహిత్యంలో చోటు చేసుకుంది, స్త్రీవాద సాహిత్యం అనే పేరుతో. ఈ మార్పు మన సినిమా సాహిత్యంలో కూడా కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. పాత సినిమాలు చూస్తే కన్నాంబ గారు, సావిత్రి గారు వాళ్ళ సినిమాల్లో ఒక గృహిణిగా, గృహ నిర్వహణలో స్త్రీ తానెంత నేర్పు ఓర్పును కలిగి ఉంది, అలాగే తానెంత సమాజ గౌరవాన్ని పొంది ఉంది అన్నది స్పష్టమవుతుంటుంది వాళ్ళు వేసిన పాత సినిమాల్లో వారు వేసిన పాత్రల ద్వారా. ఆ తర్వాత వాణిశ్రీ, విజయ నిర్మల గారుల సినిమాలకు వచ్చేసరికి అమ్మాయి చదువుకుని స్వశక్తితో తన కాళ్ళ మీద తాను నిలబడి ఉద్యోగం చేసి కోరుకున్న వరుణ్ణి ప్రేమించి కులాంతర వివాహాలు చేసుకునే స్థాయికి చేరుకున్నట్లుగా కనిపిస్తుంది. స్త్రీ ఎదుర్కొనే ఉద్యోగ సమస్యలు, ఇతర సమస్యల గురించి మాలతీ చందూర్, కోడూరు కౌసల్యాదేవి, మాదిరెడ్డి మొదలైన వారు నవలలుగా అందించారు. ఎద్దనపూడి సులోచనారాణి గారు కూడా గడప దాటి ఉద్యోగానికి వెళ్లే స్త్రీ ఎదుర్కొనే సమస్యలను ప్రేమ కథలతో జోడించి ట్రెండ్ మార్చారు. ఇవన్నీ కూడా ఆయా కాలాలకు అనుగుణంగా స్త్రీ పాత్రల స్వభావాలు మారుతూ వస్తున్నాయని, ఇంకా మారాలని కూడా వ్రాస్తూ స్త్రీకి స్ఫూర్తిని ఇచ్చిన రచనా సాహిత్యం. అయితే కేవలం ఆవిడలో మార్పు మాత్రమే దృష్టిలో పెట్టుకుంటే చాలదు కదా. సమాజం, చట్టం, న్యాయం అన్నీ ఆవిడకి సహకరించాలి. ఉన్న చట్టాలని ఎలా ఉపయోగించుకోవాలో ఆవిడకి తెలియాలి. తాను ఏ దశలోనైనా అన్యాయం అయిపోయినప్పుడు ఆత్మహత్యల పాల్పడకుండా అన్యాయాన్ని ఎదిరించి నిల్చోవడానికి స్ఫూర్తినిచ్చే సాహిత్యం రచనా రంగంలోనూ, సినిమా రంగంలోనూ కూడా చోటు చేసుకున్నాయి. దానికి రంగనాయకమ్మ, వాసిరెడ్డి సీతాదేవి, ఓల్గా మున్నగవారి రచనలు అనేక తెలుగు సినిమాల్లో విజయశాంతి అభినయించిన కర్తవ్యం, ప్రతిఘటన, ఒసే రాములమ్మ లాంటి చిత్రాలు ఉదాహరణలు. ఈ అన్ని కారణాల వలన స్త్రీ పురుష సమానత్వం అనేది సమాజంలో వచ్చిన ప్రస్తుత పరిణామం. స్త్రీవాదాన్ని ఆచరణలో పెట్టడానికి ముఖ్యంగా స్త్రీకి ఉండాల్సినది ఆర్థిక స్వాతంత్రం. కొంతమంది మగవాళ్ళకి ఇప్పటికీ కూడా పురుషాధిక్య భావజాలం పోలేదు. అయినా కూడా చాలామంది మగవాళ్ళు స్త్రీ పురుష సమానత్వాన్ని స్వాగతించారు. కాబట్టే సమానత్వం అనేది ప్రస్తుత సమాజపు ఒక విలువగా స్థిరపడింది. దీనికి ప్రజాస్వామ్య విధానం, పని స్వభావాలు కూడా తోడయ్యాయి. ఇది ఇలాగే కొనసాగి స్త్రీ మరిన్ని మెట్లు విజయం వైపు వేస్తుంది అనుకుంటున్న పక్షంలో స్త్రీవాదం క్రొత్త మలుపులు తిరుగుతున్నది. ఒకటి, పురుషులందరినీ స్త్రీ వ్యతిరేకులుగా అర్థం చేసుకుని ఆ విధమైన ప్రచారం సాగించడం. రెండవది, ఆధిపత్యం గురించి ప్రయత్నించడం. వీటి వలన స్త్రీ పురుష వర్గాల మధ్య ద్వేషపూరితమైన ఆధిపత్యాల పోరు మొదలై మళ్ళీ సమాజాలు మధ్యయుగాల్లోకి జారిపోయే ప్రమాదం ఉంది అని నా భయం. ఈ కార్యక్రమంలో నా వ్యాసం సమాప్తం అండి. మళ్ళీ మరొక వ్యాసంతో ఈ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం.
ఇప్పటి వరకు మీరు విన్నారు మైండ్ మీడియా సమర్పించు స్వరమాలిక కార్యక్రమం నవంబర్ 25, 2017 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం. ఈ కార్యక్రమంపై మీ సలహాలు, సూచనలు, ప్రశంసలు, విమర్శలు మా వెబ్సైట్ www.mindmedia.com కానీ మా ఫేస్బుక్ గ్రూప్లో కానీ తెలియజేయగలరు. స్టే ట్యూన్ ఫర్ మోర్ ఎగ్జైటింగ్ ప్రోగ్రామ్స్. థ్యాంక్ యూ.
అందరికీ నమస్కారం. నేను మీ గీతా మాధురి. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.